భగవానుడు పుట్టిన పండుగ, పరమశివుడు పుట్టిన పండుగ. జగన్మాత సత్యసాయి అయి జగతీస్థలి మెట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. విబుధగణం గగనాంగణమున విజయభేరి కొట్టిన పండుగ. విశ్వాసం వేద సవిత్రికి వెల్లగొడుగు పట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. మనుజుని శీర్ష్యంపై దేవుడు మణిమకుటం పెట్టిన పండుగ. భారతి నలుదిక్కుల మంగళ తొరణాలు కట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. అక్షయమగు కార్తీక కౌముది ఆత్మల జోకొట్టిన పండుగ. ఉషఃకాల బ్రహ్మముహూర్తం ఉరివిని సుఖపెట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. ఈశ్వరాంబ ఈశ్వరాంబ అని విశ్వం జయపెట్టిన పండుగ. అదితి దేవకీ కౌసల్యల హర్షం మినుముట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. సత్యధర్మ శాంతి ప్రేమలు జనుల వీపు తట్టిన పండుగ. కారుణ్యం ద్వేషరోషముల దూరంగా నెట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. దివ్యత్వం ప్రేమతత్వమై దీనుల చేపట్టిన పండుగ. దైవం అవతారం దాల్చి ధర్మం నిలబెట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. లోకేశుడు విశ్వప్రేమకు శ్రీకారం చుట్టిన పండుగ. శాంతిరథం విజయ పతాకం కాంతిపథం ముట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. భగవానుడు పుట్టిన పండుగ పరమశివుడు పుట్టిన పండుగ. జగన్మాత సత్యసాయి అయి జగతీస్థలి మెట్టిన పండుగ భగవానుడు పుట్టిన పండుగ. ఎన్నో జన్మల పుణ్య విశేషం చేత భగవాన్ బాబావారి సమకాలీనులమై జన్మించి వారి దివ్యత్వాన్ని గుర్తించి వారి సంస్థలలో సేవాభాగ్యం పొందేటువంటి మహాదృష్టం కలిగిన భక్తులందరూ జరుపుకునేటువంటి మహాపర్వదినం భగవానుడు పుట్టిన పండుగ నవంబర్ 23వ తేదీ. భగవాన్ బాబావారు ఈనాడు విశ్వస్థాయిలో వెలుగొందుతూ యావత్ ప్రపంచానికి కూడా ఆదర్శాన్ని అందిస్తూ దివ్య సందేశాల ద్వారా సంస్కరణ చేపట్టిన మహిమావతారమూర్తి భగవాన్ బాబావారు. స్వామి యొక్క లీలలలో మహిమా విశేషములలో మనం గుర్తించేటువంటిది పంచభూతములలో కూడా భగవాన్ నిండి ఉన్నారు. నింగి నేల నీవే, నీరజములలోని కాంతి నీవే, శాంతి నీవే, జలము గాలి నీవే, జగత్సాక్షి నీవయే, చల్లనైన స్వామి సత్యసాయి. మోక్షమీవే, జగతి మూడుమూర్తులలోని తేజమీవే, జ్ఞానదీప్తి నీవే, ధ్యానమీవే, భక్తి ద్వారంబు నీవేలే, చల్లనైన స్వామి సత్యసాయి. ఈ రీతిగా పంచభూతములలో కూడా స్వామిని అనుభవించిన వారున్నారు. ధర్మమీవే, జగతి ధారుణిపైనున్న సత్యమీవే, తత్వసారమీవే, మోదమీవే, మధుర హృదయము నీవెలే, చల్లనైన స్వామి సత్యసాయి. మునులయందునుండు అనురాగమును నీవే, దీనులందునుండు మనము నీవే, జగతి నీవే, ప్రేమసాగరమ్మును నీవే, చల్లనైన స్వామి సత్యసాయి. ఈ రీతిగా భగవానుని విలువలయందును పవిత్రమైన మానవత్వమునందు అనుభవించి దర్శించిన వారున్నారు. ఈనాడు స్వామి తత్వమును గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అయినప్పటికీ భక్తులందరం కూడా ఒక్కసారి జ్ఞప్తి ఉంచుకోవలసినటువంటి స్వామివారు వాక్కులు పద్య రూపంలో ఉన్నవి, వాటిని మీ ముందుంచుతాను. అనేకమైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క శ్రేణికి చెందినది నమూనాగా ఒక పద్యాన్ని మీకు వినిపిస్తాను. ఇవి స్వామి మాటలలోనే. మకర పీడిత మహామతేభమును నాడు వీక్షించి బ్రోచు నా ప్రేమ ఫలము. గజేంద్రుని రక్షించింది ఏ ప్రేమ అయితే ఉన్నదో అని చెప్తున్నారు. వలువలుచ్చడినాడు వైదర్భి వదినను వడిగాచినట్టి నా అవ్యాజకరుణ. ద్రౌపది మాన సంరక్షణ వేళ ఏ అవ్యాజమైన కరుణైతే విలసిల్లినదో, ఆహ్లాదమొప్ప నా ప్రహ్లాదు సరగుణన్ పాలించినట్టి అపార కృపయు. హిరణ్య కశిపుని చేత పెనుబాధలకు గురి అయినటువంటి ప్రహ్లాదుణ్ణి ఏ కృప అయితే రక్షించిందో, దుష్టులన్ తెగటార్చి శిష్టులందరిజేర్చ పలుమారు పుట్టు నా చలువ ఎల్ల తెలిసి కొమ్ము కస్తూరి నా తేనె మనసు జన్మదిన దీవెనలందు కొమ్ము. ఒక జన్మదినోత్సవ సందర్భంలో కస్తూరి గారికి ఒక ఉత్తరం రాస్తూ స్వామి చెప్పినటువంటి పద్యం ఇది. దుష్టులను సంహరించడం కాకుండా వారిలో ఒక పరివర్తనని కలిగించి శిష్యులందరినీ కూడా ప్రోత్సహించి నిమిత్తమై అనేక పర్యాయములు తాను అవతరిస్తుంటాను అని స్వామివారే ఈ పద్యంలో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం స్వామి అవతారం ఎలా ఉన్నది, మనకి ఎలా కనపడుతున్నది, ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నవి అన్న విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. 10 దినంబుల నుండి పస్తుండువానికి మంచి భోజనము లభించినట్లు. 10 రోజుల నుంచి భోజనం లేకుండా ఉన్నాడనుకోండి, వాడికి ఒక్కసారి మృష్టాన్న భోజనం ఉన్నామనుకోండి, విస్తట్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. చెరువు బావుల నీళ్లు కరువైన ఎప్పుడు వరుసగా వర్షంబు కురిసినట్లు. ఎండాకాలంలో వర్షాలు లేక జనమంతా తహతహలాడుతున్న సందర్భంలో, నేలంతా బీడుపోయిపోయినటువంటి సమయంలో ఒక్కసారి వర్షం వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది ఊహించండి. సంతతి లేఖను చింతిల్లువానికి పుణ్య సుపుత్రుండు పుట్టినట్లు. పిల్లలేక ఎంతో దిగులు పడి ఉన్నాడు. అతడికి పిల్లవాడు పుట్టడమే కాదు, మంచి పిల్లవాడు పుట్టాడు, గుమ్మడి పండు వంటి వాడు, ఎలా ఉంటుందో ఆలోచించండి. కూటికి లేఖను అలాడుచున్నట్టి పేదకు భక్ష్యంబు దొరికినట్లు. నిరుద్యోగ సమస్యలో ఉన్న వాళ్లకు ఇది బాగా అర్థమవుతుంది. నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తికి ఒక చక్కని ఉద్యోగం వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది ఆలోచించండి. అదే రీతిగా ధర్మనాశనమగుచున్న ధరణియందు, ఈ భూమిపైన ధర్మం ఏనాడో పోయింది, ఎక్కడా మనకు ధర్మం కనపట్టలేదు ఆచరణలో. అందువల్ల ధర్మగ్లాని సందర్భవించినటువంటి నేటి దినములలో ప్రభవమొందెను శ్రీసాయి పర్తియందు, పర్తిలో శ్రీసాయి జన్మించాడు అని భగవాన్ చెప్తూ, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా అన్నారు. కనుక ఈ అవతారం యొక్క ఆవశ్యకత ఏ సందర్భంలో వచ్చింది, అది జనులకు ఎంత ప్రీతికరంగా ఉన్నది, ఎంత సేద తీర్చింది అన్న విషయాన్ని వారి మాటలలోనే మీకు విన్నవించడం జరిగింది. ఇప్పుడు మనకెలా ఉన్నది, భగవాన్ మన ప్రక్కనున్నారు, స్వామి సంరక్షణలో ఉన్నాం మనం, స్వామి యొక్క ఆచ్ఛాదనలో ఉన్నాం మనం, స్వామి యొక్క పరిరక్షణలో పరిశ్వంగంలో మనం ఉన్నాం, మనకంతా సుఖమే. అందువల్ల ఇక్కడ స్వామి స్వీయ రచన అయిన కీర్తనను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎలా నిరాశ సాయీచుడుండగ, ఎలా నిరాశ పర్తీచుడుండగ. నిరాశ నిస్పృహలలో మీరు కాలాన్ని గడపక్కర్లా. ఇక్కడే సాయీశుడున్నాడు, ఇక్కడే పర్తీశుడున్నాడు, ఇంకా నిరాశ ఎందుకయ్యా అంటున్నారు. పాలించు నీ సాయి, నీ ప్రక్కనే నిలబడి ఆలకించుచు నీకు అండగనుండగా ఎలా నిరాశ. ప్రపంచాన్ని పాలించేటువంటి స్వామి నీ పక్కనే ఉన్నాడయ్యా. నీ యొక్క గాథలు, నీ యొక్క బాధలు అన్నీ వింటూ నీకు అండగా ఉన్నారు, ఇంకా నిరాశ ఎందుకయ్యా. తల్లి బిడ్డలు కూడి వేళవేళల యందు సాయినాథుని భజనలు సలుపుచునుండగా, ప్రేమించు సాయి నీ ప్రాపయ్యుండగా, పశ్చాత్తాపములేల పడబోయెదవు మనస. ఎలా నిరాశ. మనం స్వామి యొక్క భజన సంకీర్తన చేస్తున్నప్పుడు, మనందరినీ కూడా ప్రేమించేటువంటి స్వామి మనకి అండదండగా ఉన్నప్పుడు నిరాశ నిస్పృహ అనవసరం కదా, ఆలోచించండి. పారమార్థికములో పడరా అనే బాధలలో పడుచున్న భక్తులకు పట్టుకొమ్మయ్యుండ దీవించు దేవుడు నీ దిక్కయ్యుండగ, దీనచింతలకేల దిగులొందెదవు మనసా. ఎలా నిరాశ. పారమార్థిక విషయంలో, ఆధ్యాత్మిక విషయాలలో, అనేకమైనటువంటి సాధనా రూపంలో బాధల్లో ఉన్నటువంటి మనందరికి కూడా పట్టుగొమ్మగా స్వామి ఉన్నారు. మనందరికి కూడా దిక్కై స్వామి ఉన్నారు, అందరినీ దీవిస్తూ ఉన్నారు. ఇంకా మనకు దీనచింతలెందుకు, దిగులెందుకు, ఎలా నిరాశ అంటున్నారు స్వామి. ఇది మనకు ఎంతో హామీ. గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక హామీగా, మా ఒక వాగ్దానంగా మనందరికి కూడా నిలుస్తుంది అని తమకు విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంలో ప్రధానంగా ఒక విషయాన్ని మనం గుర్తించాలి. మనకు వేరుగా ఆలోచించి స్వయంకృతంగానో, మన మనసు ధీశక్తి చేతనో విషయములు చెప్పవలసిన పని లేదు. అన్నీ స్వామివారే అందించి ఉన్నారు మనకు. అందువల్ల మన వ్యాఖ్యానములు అనవసరం. స్వామి మాటల్లోనే చెప్తున్నాను. సాయిరాముడు నీకు ప్రతిపన్న భాగ్యంబు, జీవనాధారంబు జీవితంబు. స్వామే మనకి భాగ్యం, స్వామే జీవితం కూడా. సాయి కృష్ణుడు నీకు ప్రేమ బంధు బలంబు, సకల భోగ ఫలంబు సంతతంబు. మనకి నిజమైన బంధువు, నిజమైన బలము భగవాన్ బాబావారే. సకల భోగములు స్వామివారే. సాయి గోపాలుడే రక్షక రాజంబు, సేవింప భజయింప శ్రీకరంబు. శ్రీకరమైనటువంటి భజనల ద్వారా, సేవించుట ద్వారా సాయి గోపాలుని సంరక్షణ మనం పొందగలం కదా. సాయి శివుడే నీకు ప్రాకట దైవంబు, సంసార క్షితినార్ప సత్పదంబు. మనకు ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే సాయినాథుడే మనకు దిక్కుసుమ. సాయి సేవయే నీకింకా కామితంబు. ఏదన్నా కోరవలసినట్టయితే స్వామి యొక్క సేవ మనం కోరుకోవాలి. సాయి ప్రేమయే నీకింక ధీమతంబు. ఆ ప్రేమ మించినటువంటి బుద్ధి సంపాదించగలిగింది మరొకటి లేదు సుమ. సాయి భజనయే సుజన విభ్రాజితంబు, సాయి నామమే భువిలో సుధీమతంబు. కానీ ప్రపంచంలో సాయినామాన్ని మించింది లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అనేక అనేక సందర్భంలో భగవాన్ బాబావారు చెప్పిన విషయాలు వర్గీకరించి ఒక్కొక్క విభాగంలో ఉన్నటువంటి ఒక్కొక్క పద్యాన్ని మచ్చు తొనకగా తమకు వినిపిస్తున్నాను. ఇలాంటివి అసంఖ్యాకములు ఎన్నో సాయి సాహిత్యంలో, సాయి స్వీయ రచనలు అనేకానేకములు ఉన్నవి అన్న సంగతి భక్తులు ఎరిగిన విషయమే. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? బాబావారి జన్మదినోత్సవం యావత్ ప్రపంచం జరుపుకుంటోంది. భగవాన్ శ్రీ సత్యసాయి పరబ్రహ్మోత్సవాలు యావత్ ప్రపంచం కూడా జరుపుకుంటున్నది. ఆనందోత్సాహాలతో పరవళ్ళు తొక్కుతున్నది. భక్తులందరూ పరవశించిపోతున్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమములు, నగర సంకీర్తనలు, ధ్యానములు, సాధనా విధానములు అనేకానేక రీతులలో జీవితాలలో ప్రవేశిస్తూ వచ్చాయి స్వామి యొక్క దివ్య సంకల్ప ఆసీ ప్రభావం చేత. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమి? చిక్కిన సాయిని వక్కలేయక చక్క చేసుకోండి, పోయిన చిక్కదు పర్తీషుని పాదసేవయండి. ఈ మాటని ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంసారలం కనుక ఈ ఒడుగుదొడుకులకు మధ్యలో మనం సతమతమవుతూ ఉంటాం. అందువల్ల వారి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. చిక్కిన సాయిని వక్కలేయక చక్క చేసుకోండి. వక్కలేయడం అంటే వదులుకోవడం, జారవిడుచుకోవడం. మనకు చిక్కిన స్వామిని జారవిడుచుకోవద్దు నాయన. పోయిన చిక్కదు పర్తీసుని పాదసేవయండి. ఒక్కసారి మనకు దొరికిన సేవా భాగ్యం అది జారవిడుచుకున్నామా, అది తిరిగి మనకు లభ్యమయ్యేటువంటి విషయం కాదు. భక్తిని ఇచ్చి శక్తిలో ముంచి ముక్తి చేర్చునండి. సాయి యొక్క నామం స్వామి ఏం చేస్తున్నారనుకుంటున్నారు? భక్తినిస్తున్నారు, శక్తిని అందజేస్తున్నారు, ముక్తిని ప్రసాదిస్తున్నారు. ఏక మనసుతో నమ్మి సాయిని ఎంచి కొలవబోండి. సాయిని మనం ఎన్నుకోవాలి. సాయిని ఏక మనస్సుతో ఆరాధించాలి. ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి. నేర్చుకోండి బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మలు అన్నారు స్వామి. కనుక ఇతరుల యొక్క మాటలు విని భ్రమలో పడి అందినటువంటి మహాదృష్టాన్ని జారవిడుచుకోకూడదు. మన బుద్ధులన్నీ కూడా సరిచేసుకోవాలి, మన కర్మలన్నీ కూడా తీర్చుకోవాలి. అందుకొరకే మనం దేహాన్ని ధరించి ఈ సంసార జీవితంలో ప్రవేశించడం జరిగింది అనేటువంటిది సర్వులు కూడా ఎరిగిన విషయమే. అయితే మనకు పరమ లక్ష్యమైనటువంటి విషయాన్ని కూడా తమకు విన్నవిస్తాను. జీవితంలో అనేకమైన ఆకర్షణలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రలోభాలు ఉన్నాయి. వీటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగడం అంత తేలికైనటువంటి విషయం కాదు. సమాజంలో జీవిస్తూ సమకాలీన ప్రపంచంలో ఆధునిక జగత్తులో ఈ ప్రలోభ ఆకర్షణలు తట్టుకొని ముందుగా ఆధ్యాత్మిక పంథాలో చరించడం, జీవించడం అంత తేలికైన విషయం కాదు. దీనికి ఒక చక్కని ఉపాయం చెప్పారు స్వామి మాటల్లోనే. విషయవాంఛలు నిన్ను వెంటాడుతరి, నీవు నోరెత్తి సాయి ఈశా శరణమనుము. అనేకమైన విషయవాంఛలు ఉంటాయి మనకి, అవి మనం వెంటాడుతూ ఉంటాయి. అప్పుడు మనకెవరు గతి? ఒక్కసారి బిగ్గరగా స్వామి నీవే శరణయ్యా అను చాలు. కష్ట పరంపరలు కాల్దువ్వినప్పుడు కరమెత్తి సాయిష కావుమనుము. ఏ రీతిగా అయితే గజేంద్రుడు తొండాన్ని పైకెత్తి నాయనా నువ్వే అనుగ్రహించాలి అని ఏకరువు పెట్టాడో అదే రీతిగా మన కష్టాలు వచ్చినప్పుడు రెండు చేతులెత్తి స్వామి రక్షించు అని మనం ప్రార్థించాలి. సంసారతాపములు సంఘటిల్లినప్పుడు మనసారా సాయిష మరువననుము. సంసార తాపత్రయాలలో, సంసార బాధల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి స్వామి? నిన్ను మర్చిపోలేదయ్యా, నిన్ను మర్చిపోలే స్వామి అని మనం ఎప్పటికప్పుడు విన్నవించుకుంటూ ఉండాలి. మదిని దురహంకార మొదివినప్పుడు తలవంచి సాయిష దాసుడనుము. మనలో అహంకారం ఎప్పటికప్పుడు ప్రవేశిస్తూనే ఉంటుంది. ఎంత జాగ్రత్త పడినప్పటికి కూడా అహంకారం పొంచి వేచి ఉంటుంది. మనం ఒక ప్రక్కన అహంకారాన్ని తరిమివేస్తూ ఉంటే అది వేరొక ప్రక్కన దొడ్డిదారి నుంచి ప్రవేశిస్తూనే ఉంటుంది. అహంకారాన్ని వదులుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. అందువల్ల అలాంటి దురహంకారం ప్రవేశించినప్పుడు ఏం చేయాలి? తల వంచి సాయి ఈశ దాసుడనము, స్వామి నీ దాసుడినయ్యా, నాకు ఈ అహంకారం తీసే అని ప్రార్థించాలి. సత్యభాషివై సాయీసు సాక్షిగనము, ఎక్కడైనా సరే సత్యాన్ని పలుకుతూ స్వామి సాక్షిగా ఉన్నారు అన్న భావనతో ఈ జగత్తులో మనం మెలగవలసి ఉన్నది. మోక్షమాశించి సాయీషు మురోలమనుము, మోక్షాన్ని కోరుకుంటూ స్వామి పాదాలపైన వాలిపోదాం. విశ్వమోహనగానము వీణులలరా ఆలపించిన శ్యాముడే ఇతడు నమ్ము, విశ్వమంతా కూడా ప్రతిధ్వనించేలాగా ఏ వేణునాదంతో నింపి విన్నాడో ఆ కృష్ణ పరమాత్మయే ఈ సాయినాథుడు అన్న విషయాన్ని గుర్తించు అని స్వామి చెప్తున్నారు. కనుక మన స్వామిని శరణు వేడడం, స్వామికి దాసుడుగా ఉండడం మించి మరొక మార్గం లేదు అని మనకు ఇందులో అర్థమవుతున్నది. అయితే మనం ఏం కోరాలి? బాబా భగవంతుడు భగవానుడు పుట్టిన పండుగ అని ఎలుగెత్తి చాడుతున్నాం, మనం ఏం చేయాలి ఇప్పుడు? స్వామి ఏమడుగుతానయ్యా నిన్ను, ఏమడగమంటావు? స్వామి మాటల్లోనే తెలుసుకుందాం. సిరులను కోరను సర్వభాగ్య తతుల చల్వార నిమ్మంచు ఏ వరములు వేడను. స్వామి నాకు సిరి సంపదలు అక్కర్లేదు, భోగభాగ్యాలన్నీ కూడా నిండా నాకే ఇమ్మని నేను కోరుకోనయ్యా. ఎల్లవేళల భవత్ పాదారవిందంబు నా ఉరమందుంచు శక్తి నిమ్మని సదా ఉల్లంబున కోరితి. నిన్ను కోరింది ఏముందయ్యా? నా హృదయ పీఠంలో నిన్ను ప్రతిష్ఠించుకొని ఉండమని కోరాను, నా హృదయపీఠంలో తిష్టవేసుకోనమని ప్రార్థించాను, అంతకన్నా ఏం కోరాను? తరమా నిన్ను తింప. స్వామి నిన్ను పూర్తిగా నేను పొగడగలనా? ఎంతవరకు నీ యొక్క స్తుతి నేను చేయగలను స్వామి? నాకు చేతనవుతుందా? నీకు దయలేదా? సత్యసాయి ప్రభు దయలేదా? కనుక బాబా భక్తుల కింద మనకి ఇది ఉండాలి. ఏది ప్రధానంగా? ఎల్లవేళల భవత్పాదారవిందంబు నా ఉరమందుంచు శక్తి నిమ్మని సదా ఉల్లంబున కోరితి. ఇది ప్రధానం తప్ప సిరులను కోరను అనేటువంటి స్థాయి మనకు రావాలి అన్న విషయాన్ని స్వామి మనకు హెచ్చరిస్తూ వచ్చారు. అయితే మన ప్రార్థన కూడా ఇలా ఉండాలి. స్వామి భగవాన్ సిరులకేమి ప్రసన్న చిత్తుండవైనచో చాలు నాకదే 10,000 తండ్రి. సిరి సంపదలకు భోగభాగ్యాలకేమయ్యా నాయనా? నీవు నా పట్ల ప్రసన్నంగా ఉంటే అదే చాలు నాయనా, 10,000 అదే చాలు నాయనా. సుఖ సంపదలకేమి సుముఖుండవైనచో చాలు నాకు అదే 10,000 తండ్రి. సుఖ సంపదలకేమండి, ఇవాళ వస్తాయి పోతాయి, ఎంతమంది అనుభవించట్లేదు గనక. భగవాన్ నీవు నా పట్ల సుముఖుడుగా ఉంటే చాలు నాయనా, అదే నాకు 10,000. కోర్కెలకేమి నీదు కటాక్షమున్నచో చాలు నాకదే 10,000 తండ్రి. ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం, ఈ జీవితంలో కోరికలకు అంతూ లేదు, ఆకాశమే హద్దు అని చెప్పుకోవచ్చు. వీటికేమి స్వామి కోరికలు కాదయ్యా, నీ కటాక్షం కావాలి, అదే నాకు 10,000. విభవానికేమి నీ అభిమానమున్నచో చాలు నాకదే 10,000 తండ్రి. నీ అభిమానమే చాలు నాయనా. స్వామి మరొక్క మాట చెప్తున్నాను, ఇచ్చినవి ఏవో ఉన్నవి ఇంతే చాలు. ఏవేవో ఇచ్చావు స్వామి, చాలు చాలు. పోని నేను వదులుకుంటాను అనుకుంటున్నావేమో స్వామి, అధికములకేమి అవి ఎప్పుడైనా కలుగు. నీ దయ ఉంటే ఏవైనా ఎప్పటికైనా నువ్వు ఇస్తావు. కానీ వీడు నా భక్తుడని ఎల్లవేళల నీకు ఒక్క రీతి అనుగ్రహమున్న చాలు. వీడు నా భక్తుడని ఆ అనుగ్రహం ఉంటే చాలు స్వామి, నాకు ఇంకా ఏమి కావాలి అని చెప్పి మన యొక్క ప్రార్థనలు మనకు ఉండాలి. ఈ భగవాన్ బాబావారి జన్మదినోత్సవ సందర్భంలో ఇలాంటి భక్తి ప్రపత్తులు, ఇలాంటి మనోభావము మనలో కలగాలి అన్న మహత్తర ఉద్దేశంతో సత్యసాయి సాహిత్యం నుండి వీటిని సేకరించడం జరిగింది. పూర్వావతారములు ఏవి కూడా పొందనటువంటి ఒక మహా ఆధ్యాత్మిక ఉద్యమం ఈనాడు జరుగుతున్నటువంటి విషయము. ప్రపంచవ్యాప్తమైనటువంటి అవతార మహోద్యమం మున్నెన్నడు కూడా చరిత్రలో లేదు. రామకృష్ణాది అవతారమూర్తులు ఆయుధములు ధరించి ప్రపంచాన్ని జయించినట్లుగా, దుష్టులను సంహరించినట్లుగా విని ఉన్నాము. భగవాన్ బాబావారి కలియుగ అవతారమూర్తి యొక్క ఆయుధము ఏది అనుకుంటున్నారేమో. అన్ని అణుశక్తుల కంటే మహాశక్తివంతమైనటువంటిది, అస్త్రశస్త్రముల అన్నిటికంటే అధికమైన శక్తి కలిగిన దివ్యాస్త్రము, అమోఘాస్త్రము సాయి యొక్క హస్తగతమయ్యున్నది. ఏది ఆ అస్త్రము అంటారేమో, అదే ప్రేమాస్త్రము. భగవాన్ బాబావారి యొక్క ప్రేమాస్త్రం ఎట్టి వారినైనా సరే జయించగలదు, సరి అయిన దారిలో ఉంచగలదు అని మనకు అర్థమవుతుంది. భగవాన్ బాబా ఈనాడు చేపట్టినటువంటి కార్యక్రమం ఎలా ఉన్నది అని మనం ఒక్కసారి పర్యవేక్షించినట్లయితే మనకు స్పష్టంగా ఒక విషయం కనపడుతుంది. సమాజంలో పరివర్తన కావాలి అని అందరూ కోరుకుంటున్నారు, కానీ అది జరగటం లేదు. సమాజ పరివర్తన కేవలము వేదికలకు మాత్రమే పరిమితం అయ్యున్నది, కానీ వాస్తవ జగత్తులో మనకు కనపడటం లేదు. అందువల్ల సత్యసాయి దివ్యావతారమూర్తి తన ఉద్యమంలో అంతర్భాగంగా చేస్తున్న విషయం ఏది అంటే, వైయక్తికంగా వారు తెచ్చేటువంటి పరిణామం, ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి వ్యక్తిలో కూడా ఒక పరిణామాన్ని తీసుకొస్తున్నారు. యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులు ఎవరినైనా పలకరించండి, వారంతా ఒక విషయం చెప్తారు, నాలో ఈ మార్పు వచ్చింది, పూర్వం నేను ధూమపానానికి అలవాటు పడ్డాను, ఇప్పుడు నాలో లేదు, పూర్వం నాలో సోమర్తనం ఉండేది, ఈనాడు నాలో లేదు, పూర్వం నేను మాంసాహారిని, ఈనాడు నేను శాకాహారిని, పూర్వం స్వార్థపరుడుగా ఉండేవాడిని, ఈనాడు సేవా కార్యక్రమాలలో, కొంతవరకు దాన ధర్మాలలో కూడా నిమగ్నుడై ఉన్నాను, పూర్వం కేవలం ప్రాపంచిక దృష్టి తప్ప మరొకటి లేదు, కానీ ఈనాడు భగవద్ అన్వేషణలో నేనుంటున్నాను అన్నవారు కోటానుకోట్ల సంఖ్యలో, యావత్ ప్రపంచం కూడా విస్తరించి ఉన్నారు అన్న విషయం మనవి చేస్తున్నాను. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆధునిక సమాజంలో యువకులతో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. ఈ యువత త్వరగా మన మాటకు లొంగదు, పెద్దల మాట వినదు. యువత స్వేచ్ఛగా విశృంఖలంగా సంచరిస్తున్నది. ఈ యువత సమాజానికే ఒక ప్రమాదంగా తయారవుతూ వచ్చింది. ఇలాంటి యువతను సరిదిద్దగలవారు ఎవ్వరూ లేరు నేడు సమాజంలో. తల్లిదండ్రులు చేతులు ఎత్తేశారు, పెద్దలకు చేతనైన విషయం కాదు. అధ్యక్ష పీఠాలలో ఉన్నవారు, పీఠాలను అధిరోహించిన వారు సరి అయినటువంటి వ్యక్తులుగా ఉండకపోవటం చేత యువతలో తిరుగుబాటుతనం ఎక్కువైపోతున్నది. దీనికి తోడు నిరుద్యోగ సమస్య, వాతావరణ కాలుష్యము, జనాభా పెరుగుదల, అనేకానేక సమస్యలు యువతను ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలలో ముంచివేయటమే కాక వారిలో ఒక రకమైనటువంటి ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం వంటి లక్షణాలు కూడా చోటు చేసుకునేటట్లుగా ప్రస్తుత యువత ఉన్నట్లుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. అట్టి యువతను యావత్ ప్రపంచం అంతా కూడా భగవాన్ బాబా ప్రేమతో లాలించి, వీక్షించి, రక్షించి, నిర్దేశించి, సరి అయిన మార్గంలో ప్రవేశింపచేసి వారిని సంస్కరించి ఆదర్శ యువజనులుగా, దేశ సంస్కర్తలుగా, జాతి నిర్మాతలుగా, జాతి నిర్ణేతలుగా తయారు చేయడం చాలా చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. అన్ని దేశాల నుంచి కూడా యువత ప్రశాంతి నిలయం వస్తూ ఉంటారు. ఆ యువతతో సంభాషిస్తున్నప్పుడు మనకి మనం నమ్మలేని నిజాలు వాళ్ళ నుండి గ్రహిస్తాం. బాగా చదువుకున్న విద్యావంతులు, కుర్రాళ్ళు ఎన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో, వాళ్ళలో ఎలాంటి మార్పు వచ్చిందో, ఎంత క్రమశిక్షణ, ఎంత భక్తి ఉంటుందో చూస్తే ఇది నిజమా అనిపించడమే కాక అది సాయికే సాధ్యము అన్న విషయం తెలుస్తుంది మనకు. బాబావారి యొక్క దివ్య ప్రవచనాలు ఇటు వ్యక్తులపైన ప్రభావాన్ని కలిగి ఉన్నది, ఇటు సమాజంపైన కూడా పరమాద్భుతమైన ప్రభావాన్ని కలిగి ఉన్నది. ఇవాళ సమాజం అంతా కూడా సాయి సందేశం కోసం ఎదురు చూస్తున్నది. వ్యక్తులందరూ కూడా సాయి మార్గదర్శకత్వం కొరకు, సాయి నాయకత్వం కొరకు, సాయి స్ఫూర్తి కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా. ప్రపంచంలో అనేకమైనటువంటి మతములు ఉన్నవి. మతములకేమీ కొరత లేదు, గురువులకేమీ కొరత లేదు, ప్రవచనాలకు కొరత లేదు, ధార్మిక సంస్థలకు కొరత లేదు, కానీ ఆచరణ ఎక్కడా లేదు. ఇలాంటి సందర్భంలో ఒకే ఒక మతము కాక, ఒకే ఒక మతమును మాత్రమే సమర్థించుటయే కాక, సర్వమత సమైక్యత, సర్వమత సారాన్ని గ్రహించి ప్రేమతత్వముగా అందించి మత సారాన్ని ఆచరణలో ఉంచుట అత్యావశ్యకము అని ఉద్బోధిస్తూ మతముల యొక్క గమ్యాన్ని అందుకునేటట్లుగా చేస్తున్నది సాయి దివ్య ప్రవచనం ఈనాడు. చూసుకోండి, ప్రశాంతి నిలయంలో అన్ని మతముల వారు ఉంటారు. ఏ మతమైనా సరే, బౌద్ధులు ఉన్నారు ఇక్కడ, జైనులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, అందరూ కూడా ఏ మతము వారికి వారి మతము యొక్క సారం అందుతూ ఉంటుంది, వారి మతము యొక్క గమ్యాన్ని చేరుకునేటువంటి మనోస్థాయిని వాళ్ళు పొందగలుగుతారు. ఎందువల్ల సాయి సందేశము సర్వమత సారము అని విన్నవిస్తున్నాను. భగవాన్ బాబా ఒక మహా సంస్కర్త, రెవల్యూషనరీ స్పిరిచువల్ లీడర్ అని చెప్పచ్చు, ఆధ్యాత్మిక విప్లవకారుడు అని చెప్పవచ్చు, ఒక మహా సంస్కర్త అని చెప్పవచ్చు. ఎందువల్ల అంటారేమో, సమాజంలో స్త్రీలు వేదములు చదవరాదు అన్నారు, సమాజంలో అన్ని వర్ణముల వారు కూడా వేదములు పఠించరాదు అని అన్నారు. కానీ ఈనాడు అన్ని వర్ణముల వారు, అన్ని దేశముల వారు, స్త్రీలు అందరూ కూడా వేదాన్ని నేర్చుకోవటమే కాక ఉదయము సాయంకాలం వల్లెవేస్తూ ఉంటారు సాయి దివ్య సన్నిధానంలో. ప్రతి నిత్యము కూడా వేద ప్రవచనం ఉంటుంది. ప్రశాంతి నిలయం అంతా కూడా వేద ఘోష చేత ప్రతిధ్వనిస్తున్నది. అన్ని జాతుల చేత కూడా చదివించడం అనేది సామాన్యమైన విషయం కాదు. రష్యా వాళ్ళు వేద ప్రవచనం చేస్తారు, జపాన్ వారు గాయత్రి మంత్రం చెప్తారు, ప్రపంచంలో అన్ని దేశాల వారు కూడా మంత్రాలు వచ్చిన వారే, గీత తెలిసినటువంటి వారే, వేద మంత్రాలు నేర్చుకునేటువంటి వారే. ఇలాంటి ఆధ్యాత్మిక విప్లవకారుడు భగవాన్ బాబా అని మనకు తెలుస్తుంది. అంతేకాక మనలో సనాతన ధర్మంలో కొన్ని భావాలు యుగయుగాల నుంచి నిలిచిపోయాయి. వాటిని మార్చేవారు ఎవరూ లేరు, సమర్థులు కూడా లేరు. ఎందువలనంటే ప్రారంభం నుంచి ప్రతి వ్యక్తి కూడా నేను పాపిని, పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, ఇలాంటి పాప చింతనలో, పాప లేదా పాపిష్టి భావనలో ఉంటున్నారు. ఎందుకయ్యా అలా అంటారంటారేమో, పాపోహం, పాపకర్మోహం, పాపాత్మ, పాప సంభవా అంటున్నామంటే దీని అర్థం ఏంటి చెప్పండి? అంతా పాపం 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 పాపం. ఇలాంటి తరుణంలో స్వామి ఆ మంత్రాన్ని మార్చేయమన్నారు. పాపోహం అని ఎందుకు అనుకుంటావు, తప్పు. ప్రాప్తోహం అనుకో. పాప కర్మోహం ఎందుకు అనుకుంటావు, ప్రాప్త కర్మోహం అనుకో. పాపాత్మ అనుకోవద్దు, ప్రాప్తాత్మ అనుకో. పాప సంభవా అనవద్దు, ప్రాప్త సంభవా అనుకోమని స్వామి చెప్పారు. ఈ రీతిగా వేద మంత్రమునే మార్చేసి తత్వసారాన్ని గ్రహించి ఆధ్యాత్మిక సాధన ఆశాజనకంగా చేసినటువంటి ఖ్యాతి భగవాన్ బాబా వారిదే. నేను పాపిని పాపిని అనుకున్నంతకాలం ఎలాంటి సాహసం నేను చేయలేను, నాలో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాలు, నెగటివిటీ పెరుగుతుంది. అలా కాక ప్రాప్తం ప్రాప్తం అనుకున్నప్పుడు నాలో ఆశాభావాలు పెంపొందిస్తాయి. ఈ రీతిగా అనేక సంస్కరణలు చేసిన వారు భగవాన్ బాబావారు. మనందరికి కూడా తెలుసు, సనాతన ధర్మంలో నేతి న ఇతి, నేతి సిద్ధాంతం ఉన్నది. ఈ నేతి సిద్ధాంతంలో మనకు తెలిసింది ఏది అంటే, ఇది భగవంతుడు కాదు, ఇది భగవంతుడు కాదు, ఇది భగవంతుడు కాదు అని చెప్పుకుంటూ పోతుంటాం. నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని, థియరీ ఆఫ్ నెగేషన్. ఇది నేతి సిద్ధాంతం. ఇది కాదు, ఇది కాదు అంటుంది నేతి సిద్ధాంతం. కానీ భగవాన్ ఎలా మార్చారో గమనించండి. ఇంత మాత్రమే కాదు, ఇంత మాత్రమే కాదు అనుకో. ఇది కాదు అనుకోవద్దు, ఇంత మాత్రమే కాదు. నేదం ఎదిదం ఉపాసతే, ఇంత మాత్రమే కాదు అనుకోవాల్సిందయ్యా. అది నేతి సిద్ధాంతం యొక్క అంతరార్థం వివరిస్తారు. చూడండి ఎంత ఆశ్చర్యంగా, ఎంత ముచ్చటగా ఉంటుందో. మన వైదిక కర్మలలో ఈ శ్రాద్ధ కర్మ కూడా మనం చేస్తూ ఉంటాం, ఇతరులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. పెద్దల జ్ఞాపకార్థం సంవత్సరికాలు కానివ్వండి, ఏదైనా శ్రాద్ధ కర్మలు మన వైదికులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ శ్రాద్ధ కర్మ నిజంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి వస్తే, ఈ పితృకర్మలన్నీ కూడా యాంత్రికములైపోయినవి, వ్యయముతో కూడుకుంటున్నవి. ఈ వ్యయభారం ఎక్కువైపోయింది, కాలహరణం ఎక్కువైపోయింది, యాంత్రికమగుట చేత పేలం అయిపోయాయి పితృకర్మలు. శ్రాద్ధ కర్మలకు అర్థం లేకుండా పోయింది. అందులో బాబాగారు ఏమన్నారో వినండి. శ్రాద్ధము అనగా కేవలము పితృకర్మలు అనుకుంటున్నావో, కాదు కాదు, శ్రద్ధతో చేసేది శ్రాద్ధ కర్మ అన్నారు. శ్రద్ధతో నీ తల్లిదండ్రులను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ కృతజ్ఞతాభావంతో శ్రద్ధతో ఆచరించే కర్మలు శ్రాద్ధ కర్మలు తప్ప కేవలం ఒక యాంత్రికము లాంఛనం పూర్వమైనటువంటి కర్మకాండ కాదు. అలాగే తర్పణాలు తర్పణాలు వదులుతున్నారంటారు పుష్కరాల సమయంలో, పెద్దల్ని భావిస్తూ ఇదో నీళ్ళు వదిలారు తర్పణాలు అంటారు. బాబాగారు ఏమన్నారు తెలుసా అండి, అది కాదయ్యా తర్పణం అంటే, నీళ్ళు వదలడం కాదు. ఏది తర్పణం అనుకుంటే, ఏ పెద్దలైతే నీ జన్మకు కారణమయ్యారో, ఏ పెద్దలైతే నిన్ను ఈనాడు ఈ స్థితిలో ఉంచారో వారిని తలుచుకుంటూ ఒకటి రెండు అశ్రుకణములు రాల్చుటయే తర్పణము అన్నారు. అశ్రుకణం కన్నీటి బొట్లు కాల్చాలి. ఎప్పుడైతే కన్నీటి బొట్లు రాలుతాయో అదే నిజమైన తర్పణం, కానీ అది ఒక యాంత్రికం కాదు అని స్వామి చెప్తూ వచ్చారు. ఇలాంటి అంతరార్థాలు, ఇలాంటి భావాలు చెప్పేవారు లేరు, తెలిసినవారు లేరు. అది ఒక్క బాబావారికే సాధ్యము. యజ్ఞ సమాప్తంలో పూర్ణాహుతి జరుగుతుంది. ఈ పూర్ణాహుతి సమయంలో మనం అనేకానేక విషయాలు మనం వింటూ ఉంటాం, జనం చేస్తూ ఉంటారు కూడా, ఏదో బలి ఇస్తూ ఉంటారు. అనేకమైనటువంటి ద్రవ్యములు ఆ యజ్ఞ గుండంలో వాటిని పెడుతూ ఉంటారు, హవిర్భాగములు కూడా సమర్పిస్తూ ఉంటారు. పూర్ణాహుతిలో ఆ అగ్నిలో అన్నింటినీ కూడా పడవేస్తూ ఉంటారు, మంత్రోచ్చారణతో ఆ మహాగ్నిలో అర్పిస్తూ ఉంటారు మహాగ్నికి. ఇట్టి అర్పణల గురించి స్వామి ఏమన్నారు, పూర్ణాహుతిలో చేసేటువంటి అర్పణలు కేవలము సుగంధ ద్రవ్యములు కాదు సుమా, ధనము వంటివి కావు సుమా, లేదా ఖరీదైన వస్త్రములు కావు సుమా. ఏది ఆ అగ్నిలో పడవేయవలసింది? పూర్ణాహుతి సమయంలో మహోజ్వలమైనటువంటి ఆ మహాగ్నిలో పడవేసి కాల్చవలసింది ఏది అనుకుంటున్నావేమో, అదే నీలోని అహంకారము అని. కానీ పూర్ణాహుతిలో దగ్ధం చేయవలసింది మన అహంకారాన్ని కానీ వస్తువాహనాదుల్ని కాదు, మనకుండేటువంటి బంధాలని అగ్నిలో ఆహుతి చేయవలే అని పూర్ణాహుతి విశేషాన్ని ఎంతో చక్కగా ఆధునికులకు కూడా అర్థమయ్యే రీతిగా శాస్త్రీయంగా తార్కికంగా అర్థమయ్యేటట్లుగా ఆచరణపూర్వకంగా స్వామి తెలియచేస్తారు. మనకు ఆధ్యాత్మికం పేరుతో కొన్ని విశేషాలు మనం గమనిస్తాం. అన్ని మతముల వారు కూడా ఉపవాస దీక్షను చేపడతారు. ఇది క్రిస్టియన్స్లో ఉన్నది, ముస్లిమ్స్లో ఉన్నది, బుద్ధిస్ట్లో ఉన్నది, అన్ని మతాల వారికి కూడా ఉపవాస దీక్ష ఉన్నది. ఈ ఉపవాసం అనేటువంటిది కొందరు వారానికి ఒకసారి చేస్తూ ఉంటారు, లేదా కొందరు వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటారు. వీరి ఉద్దేశంలో ఉపవాసం అంటే భోజనం మానుకోవడం. మరికొంతమంది ఉపవాసం పేరుతో పలహారాన్ని విశేషంగా స్వీకరించడం, అంటే మామూలు భోజనానికి బదులు ఒక 40 దోశలు తింటాం అన్నమాట. ఇది కాదు ఉపవాసం అంటే. ఉపవాసం అంటే భోజనం విరమించుకోవడం కాదు. ఉపవాసానికి ఎంత చక్కని అర్థం స్వామి చెప్పారో చూడండి. ఉప సమీపంగా, వాసము జీవించుట, భగవంతునికి దగ్గరగా జీవించుట, అంటే భగవద్భావనకు సమీపంగా ఉండుట, భగవత్ చింతనలో ఉండుట, భగవత్ సన్నిధానంలో ఉండుట ఉపవాసం. ఉపవాసం కానీ భోజనాలు మానేయడం మాత్రమే కాదు. ఎందుకంటే మనం ప్రయాణంలో ఉండగా ఒక్కో సమయంలో మనకు భోజనం దొరకకపోవచ్చు, దాని ఉపవాసం అందామా? కాదు. లేదా ఏ శివరాత్రి నాడు రాత్రి అంతా పేకాడుతుంటే దాని జాగరణ అని అనగలమా? లేదా భార్యతో కొద్దిగా తగాదా వచ్చేసి ఆ పూట భోజనాలు మానుకుంటే దాని ఉపవాసం అంటామా? కాదే. అలితో అలిగి భోజనం మానుకోవడం ఉపవాసం కాదు. రాత్రంతా పేకాట ఆడుకుంటూ శివరాత్రి గడపడం జాగరణ కాదు. కనుక ఏది ఉపవాసము? భగవత్ చింతనకు దగ్గరగా ఉండుటయే ఉపవాసము అని చెప్పారు. ఏది జాగరణ? మన ఆత్మభావంలో జాగృతం అగుటయే జాగరణ, అవేర్నెస్, నాలో నుండి ఆత్మతత్వాన్ని భావించుకొనుట, చింతించుట, అందులో ఉండుట, జాగృతం చేయడం, అదే జాగరణ అన్నారు. ఇలాంటి చాలా చక్కని భావాలు సనాతన ధర్మ సంప్రదాయాన్ని గురించి స్వామి వివరించడం చేత వాటి గురించి మనకు ఆసక్తి పెరుగుతుంది, వాటి గురించి విశ్వాసం పెరుగుతుంది, వాటిని ఆచరించాలి అనే ఉత్సాహం కలుగుతుంది, అవన్నీ మన మేలుకే అనేటువంటి నిశ్చయానికి కూడా మనం రాగలుగుతాం. ఇది స్వామి చేసినటువంటి మహోపకారం అని మనవి చేస్తున్నాను. ఇక స్వామి చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమాలు ఉన్నాయి. అది ప్రారంభంలో నామస్మరణతో మొదలవుతుంది. నామస్మరణ సత్యసాయి అవతార ఉద్యమంలో బృహత్తర పథకం నామస్మరణయే. మనకి ఈనాడు ప్రపంచంలో వాయువు గాలి అంతా కూడా కాలుష్యము, భూ కాలుష్యము, ధ్వని కాలుష్యము, నేల కాలుష్యము, ఆహార కాలుష్యము, జల కాలుష్యము, అంతా కాలుష్యమే. ఇట్టి కలుషిత వాతావరణం మనకు ఏకైక పరిష్కారము నామస్మరణ. ప్రపంచం అంతా నామస్మరణ. మీరు ఏ దేశానికి వెళ్ళండి, వాళ్ళు వేరే భాష మాట్లాడవచ్చును, కానీ సాయి భజన్స్ మాత్రం ఒకే సంప్రదాయ పద్ధతిలో ఉంటాయి. ఉదాహరణకు మెక్సికో, అర్జెంటీనా వంటి దేశాలలో స్పానిష్ మాట్లాడతారు, బ్రెజిల్లో పోర్చుగీస్ మాట్లాడతారు, జపాన్లో జాపనీస్ మాట్లాడుతుంటారు. ఏ భాషలో మాట్లాడండి మనకు అర్థం కాకపోవచ్చు, కానీ సాయి భజన్స్ ఉన్నవే, అందులో సాహిత్యము, రాగము, తాళము అంతా ఏకమే, ఒకే రీతిలో ఉంటుంది. అందులో సాయి భజన్స్ అందరినీ కూడా ఏకత్రాటితో బంధిస్తూ ఉంటుంది. అది స్వామి చేపట్టినటువంటి బృహత్తర పథకము అని నాకు అనిపిస్తుంది. ఇక ఎవరి స్థాయిలో వారు, యావత్ ప్రపంచం అంతా కూడా సత్యసాయి సంస్థలు అనేక అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినవి. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి స్వల్పకాలిక కార్యక్రమాలు, దీర్ఘకాలిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విద్యా సంబంధమైన కార్యక్రమములు, సామాజిక కార్యక్రమములు అన్నీ కూడా విస్తృతంగా చేపట్టినవి సత్యసాయి సంస్థలు. వీటన్నిటికి కూడా నిర్దేశ ప్రణాళికను భగవాన్ బాబావారు అందించారు. ఇది కూడా స్వామి యొక్క బృహత్తర ప్రణాళిక. స్వామి చేపట్టినటువంటి విద్య వైద్య కార్యక్రమములు ఎంత స్థాయిలో జరుగుతున్నవి అంటే బహుశా ఏ సంస్థ కూడా అంత స్థాయికి చేరలేవేమో అని నాకు అనిపిస్తుంది. ఎందువల్ల అంటారేమో, విద్యా సంస్థలు చేపట్టవచ్చు, విద్యా సంస్థలు ప్రారంభించవచ్చు, ఉన్నత ప్రమాణాలను సాధించవచ్చు, అత్యాధునిక పరికరములు కలిగి ఉండవచ్చు, అతి సుందరమైన భవనాలను కూడా నిర్మించవచ్చు, కానీ ఉచిత విద్యను అందించగలరా? ఎవరికీ సాధ్యమైన విషయం కాదు. అది సత్యసాయి బాబా వారికే సాధ్యం. ఇక రెండవది వైద్యశాలలు ఉన్నాయి. ఈ వైద్యశాలలు ఈనాడు సమాజంలో ఎంతో ఆధునికంగా పరికరాలను కలిగి ఉన్నవి. అందులో వైద్య శాస్త్రం విజృంభించిన ఈ రోజులలో వైద్యులు బాగా విజ్ఞానవంతులై విద్యావంతులై వైద్య సేవలు అందించేటువంటి ఆధునిక సమాజంలో దాదాపు వైద్యాలయాలన్నీ కూడా అత్యాధునిక అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్య పరికరాలు ఉన్నవి అనుటలో సందేహం లేదు. నిజమే, వాస్తవమే. ప్రపంచంలో చూసుకోండి, అమెరికా చూసుకోండి, సామాన్యమా జర్మనీ చూసుకోండి, ఇంగ్లాండ్ చూసుకోండి, అన్ని దేశాల్లో కూడా హాస్పిటల్స్ అత్యాధునిక పరికరాలు కలిగి ఉన్నాయి. ఇక మన దేశంలో చూసుకున్నట్టయితే ఢిల్లీ, చండీగఢ్, మద్రాస్ ఇలాంటి హాస్పిటల్స్లో చెప్పక్కర్లేదు, అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. వైద్యులంతా కూడా విశేషమైన పరిజ్ఞానం కలిగి ఉన్నారు, వాస్తవమే. వైద్య కళాశాలలు ఉన్నవి, వాస్తవమే. రోగులకు చికిత్స జరుగుతున్నది, వాస్తవమే. కానీ ఉచితంగా వైద్యాన్ని అందించే సంస్థలు, వైద్యాలయాలు ప్రపంచంలో ఉన్నాయా? లేవు అని ఘంటాపథంగా చెప్పవచ్చు మనం. కనుక ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి వైద్యాలయాలు స్థాపించినారు స్వామి. ఇందులో వైద్యులు కేవలము వేతన యాతన సంఘర్షణలు కాకుండా ఒక సేవాభావంతో చేసే వైద్యులు కలిగిన సంస్థ ఎక్కడైనా ఉన్నదా? ఈ వైద్య సంస్థలో పనిచేసేటువంటి కళాశాల విద్యార్థులు, సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులు కూడా సాంకేతిక రంగంలో టెక్నికల్ పరంగా సహాయం అందిస్తున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో చాలామంది అత్యున్నత ప్రమాణాలు విద్యలో కలిగినటువంటి వారు. యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్, వీళ్ళంతా హాస్పిటల్లో టెక్నికల్ స్టాఫ్గా పనిచేస్తున్నారు, మేనేజర్స్గా పనిచేస్తున్నారు, గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్స్. కేవలం స్వామి సేవే ప్రధానం, అంతేగాని వారికి ఎవరికి కూడా జీతాలతో సంబంధం లేదు. జీవితం ప్రధానం కానీ జీతం కాదు వారికి. స్వామి పాదసేవ ప్రధానం తప్ప ఎలాంటి హోదాలు కావు. ఇలాంటి సంస్థ ఎక్కడైనా ఉన్నదా అని అడుగుతున్నాను నేను. ఇలా ఆలోచించినట్టయితే ఇట్టి బృహత్తర ప్రథకాలు చేపట్టిన ఘనత సత్యసాయిబాబా వారిది అని మీకు మనవి చేస్తున్నాను. ఏది ఆశించక, ఏ ప్రతిఫలం కోరుకోక, ఎట్టి ప్రచారం లేక ఈనాడు మంచినీటి పథకాన్ని వందలాది కోట్లు వెచ్చించి ఆంధ్రదేశంలో అనంతపూర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలే కాక తమిళనాడులో, చెన్నైలో కూడా త్రాగునీటి పథకాన్ని చేపట్టిన ఘనత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిదే. వందలాది కోట్లు వెచ్చించారు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు నేటి వరకు. సాధ్యమైన విషయం కూడా కాదు. ఇవన్నీ ఎందుకు మనవి చేస్తున్నానంటే వారి యొక్క దివ్యత్వము, భగవాన్ బాబా గారి యొక్క ప్రేమ తత్వము ఎంతవరకు విస్తరించి ఉన్నదో, ఎంత సర్వవ్యాపితమై ఉన్నదో, ఎంత నిర్మలమై నిస్వార్థమై ఉన్నదో అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికే తెలిసిన విషయములు అయినప్పటికీ మరొకసారి హెచ్చరిస్తున్నాను ఈ శుభ సందర్భంలో. మనకు అనేకమైనటువంటి పెద్దలు కనబడుతుంటారు సమాజంలో. సాధన ద్వారా సాధించిన యోగులున్నారు. గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసి జ్ఞానాన్ని పొంది శక్తివంతులైన గురువులు కూడా సమాజంలో ఉన్నారు. ఇప్పుడు బాబా ఎవరు, భగవాన్ ఎవరు అని ప్రశ్నిస్తే ఒక్క విషయాన్ని దయచేసి గమనించండి. భగవానికి గురువు లేరు. ఆయన ఎవరి దగ్గర ఏమీ నేర్చుకోలేదు. రెండవది, భగవాన్ ఏ సాధన చేపట్టలేదు. అరయ నాకంటే భిన్నమై బాహ్య పదార్థ సహితములెల్ల ఎరింగెడి సర్వసాక్షి నగుచు నేను చిద్రూపుడననుసు తెలియరయ్యా అన్నాడు స్వామి. తనకంటే భిన్నమైనటువంటి బాహ్య పదార్థాల అన్నింటినీ కూడా ఏ సాధన లేక సర్వసాక్షిగా గ్రహించే సర్వసమర్థులు అవతారమూర్తి భగవాన్ బాబావారు. వారికి గురువు లేరు, చేసిన సాధన లేదు. ఎందువల్ల? గురువులు చూపే బాట దైవానికి దారితీస్తుంది, గురువులు చూపే బాట దైవానికి త్రోవ. బాబా దైవము, ఇంకా బాటేమిటి, ఇంకా మాటేమిటి? అందువల్ల సాయియే దైవము కనుక వారికి గురువు లేరు. స్వామి మన అంతరంగాలలోనే ప్రేరేపించి స్ఫూర్తిని అందించి మనలో జగద్గురు రూపంలో, సద్గురు రూపంలో, మన అంతరాత్మ రూపంలో అంతరంగ సాయిగా మనలో ఉన్నారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈనాడు అనేకమైన యోగములు మనం చేపట్టి ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యోగము ఆ యోగము అని చెప్తున్నారు. యోగం చేయండి, ఈ యోగం ద్వారా మీరు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించండి, యోగం ద్వారా ఆరోగ్యాన్ని పొందండి అని చెప్తున్నారు. వాస్తవమే. సాయి బోధ ఏమి, సాయి చూపించే యోగమేది, ఏది సాయి యోగము అంటే ఒకటేనండి, అదే ప్రేమ యోగము. సాయి యోగము ప్రేమ యోగము. పురుషార్థములలో మనకు తెలిసినటువంటి విషయాలు, ధర్మ, అర్థ, కామమోక్షములు, నాలుగు చతుర్విధ పురుషార్థములు అంటారు. కానీ సాయి యోగంలో ఐదవది కూడా ఉన్నది, అదే ప్రేమ. ఆ ప్రేమ యోగంతో నువ్వు సాధించంది లేదు అన్న విషయాన్ని స్వామి చెప్తున్నారు. అట్టి సాయి యోగాన్ని మనం అభ్యసించాలి, ఆచరించాలి, ప్రబోధ ప్రచారములు సలపాలి. విశ్వజనీన ప్రేమ, సర్వజ్ఞత, సర్వశక్తి తత్వము, మహదానంద స్వరూపము అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కలియుగ అవతారమూర్తి. మనందరినీ కూడా ఆశీర్వదించి శ్రద్ధాభక్తులను ప్రసాదించి సాధనా సంపత్తిని సంగి జ్ఞాన విజ్ఞాన వైరాగ్యములను ప్రసాదించి మనందరినీ కూడా సాధకులుగా ముముక్షువులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ ఆనందోత్సవ బ్రహ్మోత్సవ సత్యసాయినాథుని జన్మదినోత్సవ సందర్భంలో శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచేస్తూ బాబావారి మంగళాక్షతలను కోరుకుంటూ సెలవు. మీ కామరాజు అనిల్ కుమార్. సాయిరాం.